కృష్ణుడిని పూసుకు పూసుకు తిరిగారు. ఆయనతో పాటు రాసుకున్నారు, పూసుకున్నారు, మీద పడ్డారు, కౌగిలించుకున్నారు, తాంబూలం ఇవ్వగలిగారు, సేవ చేశారు. క్రమంగా ఒక్క పావు గంట గడవగానే మళ్ళీ మొదలైంది అహంకారం. మాయధారి అహంకారం అంత తేలిగ్గా పొమ్మంటి పోదుగా. వాళ్ళు ఏమనుకున్నారట, లోకములన్నీ కృష్ణుడి వెంట పడతాయి, బ్రహ్మాది దేవతలు కూడా కృష్ణుడిని చూడలేరు, ఆయన్నే కదా ఆయన కాలి కింద దుమ్ము కూడా చూడలేరు. అంత గొప్ప కృష్ణుడు మన అందానికి వెచ్చుకుని మన వెంట పడ్డాడు. మనం ఎంత అందగత్తెలమో, అసలు మన గొప్పతనమే గొప్పతనం. చూడండి నా చెయ్యి ఎంత ఎర్రగా ఉందో, నేను ఎంత బాగా పౌడర్ రాసుకున్నానో, ఎంత బాగా చీర కట్టానో అని ఎవరికి వాళ్ళే. మా అందం గొప్పది, మా అందం గొప్పది. అందుకే కృష్ణుడు బంధంతో వెంటబడ్డాడు. కృష్ణుడిని ఆకర్షించే శక్తి మన దగ్గర ఉంది, మన భక్తి గొప్పదనుకున్నారు. ఎందుకండి కృష్ణుడి గొప్పతనం? ఆయన మనం తలుచుకుంటే అరిచేతులు ఉసిరికే తిప్పుకున్నట్టు తిప్పుకొచ్చింది ఒక ఆవిడేకంగా. కృష్ణుడు మన వెంటబడతాడు. అబ్బే ఈయన తిప్పుకునే మార్గం నాకు తెలుసుగా, నేను ఒక్క డ్యాన్స్ చేశానంటే నా నృత్యానికి లొంగిపోయి నా వెంటబడి కొంగొచ్చుకుని గోపికా గోపికా అని ఓపిక లేకుండా వెంటబడతాడు వస్తాడు అన్నది ఒక ఆవిడ. ఇలా పాప వీళ్ళంతా తెలియకుండానే కాస్త లోపల కాస్త పైకి మొత్తం మీద శ్రీకృష్ణుడు మన చేతి కీలు బొమ్మ తోలు బొమ్మను ఆడించినట్టు ఆడించచ్చు అనుకున్నారు. అప్పటిదాకా వాళ్ళు కూడా ఉన్న కృష్ణుడు, ఓహో తల్లుల్లారోయ్ మీకు కూడా వచ్చిందనమాట, ఏదో మీరు గొప్ప జ్ఞానులు అనుకున్నాను, సర్లే అనుకున్నాడు. వెంటనే వాళ్ళంతా ఇలా అనుకుంటూ ఉండగా ఆ మధ్యలో కూర్చున్న ఆయన టింగ్న మాయమైపోయాడు. సినిమాలతో టింగ్న శబ్దం చేస్తారు, మాయమైపోతాడు. అలా ఆయన క్షణంలో అదృశ్యమైపోయాడు. ఇక చూడండి చంద్రుడు లేని రాత్రిలో అయిపోయింది వాళ్ళ బతుకు. ఆకాశంలో చంద్రుడు ఉంటేనే వెన్నెల, ఒక్కసారి ఆయన మాయమైపోతే కటిక చీకటి. వీళ్ళందరికీ కృష్ణుడు ఉన్నాడు, ఆనందం అనే వెలుతురుంది. ఆయన మాయమైపోగానే గాఢాంధకారం అలుగుకున్నట్టు అయిపోయింది, పరమ దుఃఖం వచ్చేసింది. అయ్యో పూబోడి, ఓ సంపంగి, ఓ పద్మాక్షి, ఓ నిరక్షర కుక్షి, మనందరం ఎంత పొరపాటు చేసేసామే. అయ్యో బాబోయ్ కృష్ణుడు 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 అనుకుని మనం ఇంత దూరం వచ్చాం, తీరా ఇక్కడికి వచ్చాక మనకు అహంకారం వచ్చింది, ఈ అహంకారాన్ని కనిపెట్టి ఆయన మాయమైపోయాడు, ఇంకా ఆయన మనం ఎలా పొందుతాం, అసలే ఓ పట్టం దొరకడాయన, దొరక్క దొరక్క దొరికిన వాడిని చేతులారో దూరం చేసుకున్నాం, ఎలా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఏడవడం మొదలెట్టారు. ఒక ఆవిడేమో, నేను కృష్ణుడికి తాంబూలం ఇద్దామని బోవలేడని తమలపాకులు ఏరు తెచ్చాను, ఏం చేయనంది ఒక ఆవిడ, సున్నం కూడా తెచ్చాను ఎక్కయ్య అంది ఒక ఆవిడ, సున్నం ఏమిటి పాయసం తెచ్చానంది ఒక ఆవిడ, నేను కాళ్ళకి రాద్దామని లత్తుక రసం తెచ్చాను, పాదరసం లాంటి ఎర్రని ఒక రసం ఉండేది పూర్వం, ద్రాక్షారసం లాంటి రసం అన్నమాట, అది కాళ్ళకి రాస్తే ఎర్రగా ఉంటుంది, పారాణి పెడతామే అలాగా, ఆ లత్తుక రసం తెచ్చానంది ఒక ఆవిడ, ఏమీ తెలియదు నేను మనస్సు తెచ్చానంది ఒక ఆవిడ. ఇలా అందరూ కృష్ణుడు కనపడక ఒక క్షణకాలం భోరుమని తెచ్చిన వస్తువులు చూసుకుంటూ ఏడవడం మొదలెట్టారు. కృష్ణ నువ్వు లేకపోతే ఎలా బతుకుతావు, అడవిలో వదిలేసిపోతావు, పైగా ఇది భయంకరమైన అడవే అని అప్పుడు అడవి అంటే ఏమిటో గుర్తుకొచ్చింది వాళ్ళకి, ఏడవడం మొదలెట్టారు. ఒక ఆవిడ ఏం చేసింది, నేను కృష్ణుడికి అందరికంటే చాలా దగ్గర భక్తురాలిని, నేను పిలిస్తే వస్తాడనుకున్నాను, ఇప్పుడు పిలుస్తాను, పిలిచి చూస్తే వస్తాడేమో అని, కృష్ణ కృష్ణ నేను నిజంగా భక్తురాలిని రావా అని తెగ ఏడ్చింది. ఎంత ఏడ్చినా రాలేదు. పక్కవాడు పక్కపక్కనవి, నువ్వు పెద్ద గొప్ప భక్తురాలి, మరి నువ్వు పిలిస్తే ఆయన వచ్చేస్తాడు, ఏది చూపించన్నారు. దాంతో ఆవిడ ఇంకా కింద పడి ఆడడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడ్చిందంటే అత్తగారు తిట్టినందుకు కాదు, తోడికోడలు పక్కన నవ్వినందుకు. కృష్ణుడు రానందుకంటే కృష్ణుడు వస్తాడని తాను అహంకరించి పలికిన పలుకులు బొమ్మైనందుకు ఏడవడం మొదలుపెట్టింది. ఇక ఇప్పుడు పిచ్చెక్కినట్టు అయిపోయింది వీళ్ళకి. జీవులకి ఆ పరమాత్ముడు ఒక్క క్షణం కనబడకపోతే ఎలా వెర్రిగా అంగలారుస్తారో ఈ గోపికలు చూపించారన్నమాట. వీళ్ళంతా కలిసికట్టుగా బయలుదేరారు. బయలుదేరి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వెతికారు. దారి పొడుగుతా కృష్ణుడు నడిచిన అడుగుజాడలు కనబడ్డాయి. ఆ అడుగుజాడల్లో ఇప్పుడు ఇంకో తమాషా ఏమిటంటే, కృష్ణుడు నేల మీద నడిచాడు, ఆయన పక్కనే ఒక ఆడావిడ కాళ్ళ గుర్తులు కనిపించాయి. అమ్మ కృష్ణ, మమ్మల్ని అందరినీ వదిలేసి ఒక్క ఆవిడని ఎవత్రో పట్టుకుపోయావన్నమాట నువ్వు, అది ఎంత అదృష్టం చేసుకుందో, దాని మొటికలు విరిగిపోను, దాని కాళ్ళు పడిపోను అనుకున్నారు. ఎందుకని అందరినీ వదిలి ఆవిడ పెట్టుకెడితే ఎలా మరి? ఎందుకంటే కృష్ణుడి యొక్క అడుగుల్లో అరికాళ్ళల్లో శంఖం, చక్రం, గద, పద్మం, అంకుశం ఇవన్నీ ఉంటాయి. అలా జలజాంకుశాది రేఖలు కలిగిన శ్రీకృష్ణుడి యొక్క అడుగుజాడల పక్కన కోమలముగా ఉన్న స్త్రీ యొక్క అడుగుజాడలు చూడగానే ఇవి కృష్ణుడు అడుగుజాడలు, ఈ పక్కనున్నవిడ ఎవరో ఒక ఆవిడ, ఆ స్త్రీ ఎవరై ఉంటారు, మనలో ఎవరున్నారు అని అందరూ వెతుక్కున్నారు. కానీ ఎవరు వచ్చారో ఎవరు తప్పిపోయారో తెలియట్లా, ఈ శోకంలో లిస్టు తెలియట్లేదు. బస్సు ఎక్కాక అందరూ ఎవరికి వాళ్ళే, మన పక్క వాళ్ళు ఉన్నారా లేదో చూసుకోవడం, అందరూ ఉన్నారనుకోవడం, ఎవడో ఒకటి తప్పిపోయాడనే విషయం ఆ మనిషి వస్తే కానీ తెలియదు. అలా మొత్తం మీద ఏది ఏమైతేనే ఈ ఎవరు ఒక్క ఆవిడ మాత్రం కృష్ణుడితో కూడా వెళ్ళగలిగింది, ఎవరు ఆవిడ అనుకున్నారు పాపం. నిజంగానే కృష్ణుడు ఏం చేశాడంటే అందరినీ విడిచిపెట్టి ఒక్క గోపికని, ఆవిడికి రాధిక అని పేరు అన్నమాట. అంటే ఆ గోలోక రాధ కాదు, ఈవిడ ఇంకో రాధిక ఉంది, ఈవిడిని మాత్రం వెంట పెట్టుకుపోయాడు ఆవిడ పరమ భక్తురాలు కనుక. ఆవిడ ఏం చేసింది, కృష్ణుడితో పాటు కొంత దూరం నడిచాక ఇంతమందిని విడిచి కృష్ణుడు నన్నొక్కదాన్నే పట్టికెడుతున్నాడంటే కృష్ణుడికి నేనంటే ఎంత ఇష్టమో, నా అందం గొప్పది, అందుకే కృష్ణుడిని ఆకర్షించింది, నేనే గొప్పదాన్ని అనుకుంది. కొంత దూరం నడిచాక ఏమంది కృష్ణుడిని, కృష్ణ నడవలేకపోతున్నాను, నా పాదాలు సుకుమారముగా ఉన్నాయి, ఇసుక కాళ్లల్లో గుచ్చుకుంటుంది, చెప్పులు విడిచిపెట్టి వచ్చాను, పైగా కొంచెం నీ భుజం మీద పెట్టి నన్ను మొయ్యవా అంది. అప్పుడు కృష్ణుడు రా పెట్టు కాళ్ళు అన్నాడు. రెండు కాళ్ళు ఆయన భుజం మీద పెట్టింది, పెట్టగానే టక్కున మాయమైపోయాడు ఆయన. ఇంకేముంది, ఆవిడ కూడా పక్కనే పొదలో పడి ఏడవడం మొదలెట్టింది. ఇప్పుడు ఈ జనాలు కృష్ణుడిని వెతుక్కుంటూ వస్తున్నారు. కొంత దూరం వరకు కృష్ణుడు, పక్కన ఒక అమ్మాయి యొక్క అడుగుజాడలు కనబడ్డాయి. ఇప్పుడు కొంత దూరం వెళ్ళాక ఒక్క కృష్ణుడు అడుగుజాడలే తప్ప పక్కన అమ్మాయి అడుగులు కనబడలేదు. ఏమై ఉంటుంది, సందేహం లేదు, కృష్ణుడు ఆవిడ్ని భుజం మీద ఎక్కించుకుని దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. కృష్ణ మేమంతా లోకమైపోయామా, ఒక్క అమ్మాయిని మాత్రం భుజం మీద ఎక్కించుకెళ్ళావా అంటూ ఉంటే ఒక తంది, మీరేం కంగారు పడకండి, ఆ అక్కయ్య మన దగ్గరే కలుస్తుంది. ఈ జాడలను బట్టి నాకేమర్థం అవుతుందంటే కృష్ణ నేను నడవలేకపోతున్నాను, బరువుగా ఉన్నాను, నీ భుజం మీద ఎక్కించుకో అని ఉంటుంది అక్కయ్య. ఆయన ఎక్కించుకుని మాయమైపోయాడు. అందుకే ఇక్కడ కృష్ణుడు అడుగులు కొంచెం బరువుగా కిందకి దిగాయి. అంటే ఆయన మీద తన భుజం బరువు పెట్టి ఉంటుంది, తన కాలి బరువు పెట్టి ఉంటుంది అన్నది కరెక్ట్గా ఆవిడ ఊహించినట్టే అయింది. ఆ పక్కనే ఒక పొదలోంచి ఏడుపులు వినబడ్డాయి, కృష్ణ నన్ను విడిచి వెళ్ళిపోతావు, ఒంటరిగా విడిచి వెళ్ళిపోతావు, నేను చచ్చిపోతాను, నేను ఉండలేను బాబోయ్ అని ఏడుపులు వినబడి వీళ్ళందరూ పరుగు పరుగున పొదలోకి వెళ్ళారు. అందరినీ విడిచి ఆవిడ్ని మాత్రమే పట్టుకెళ్ళాడని ఏడుస్తున్న వీళ్ళకి ఇప్పుడు బ్రహ్మానందం కలిగింది. నలుగురితో నారాయణ, అందరికీ కనుక శిక్ష పడితే బాధ, అందరికీ ఒకే రకమైన శిక్ష పడితే ఆనందం తప్ప, ఒకరిని మాత్రం కృష్ణుడు పట్టుకెడితే మరి వారికి కొంచెం దుఃఖమే కదా. అందుకని వాళ్ళందరూ లోపల ఆనందం కలుగుతున్నా పైకి మాత్రం ఏడుపు నటించి, నువ్వుటే రాధిక, అందరినీ విడిచి నిన్ను తీసుకెళ్ళాడు అనుకున్నావు, నీ బతుకు కూడా ఇంతే అయిపోయిందా, ఏడవకులే, అందరం కలిసి ఏడుద్దాం అన్నారు. అనగానే అది అంది, ఎంత పొరపాటు చేశాను, మిమ్మల్ని విడిచిపెట్టి నన్ను ఒక్కదాన్నే మోసుకెళ్ళాడు కృష్ణుడు అనుకుని గర్వించి నడవలేకపోతున్నాను, నీ భుజం మీద కాళ్ళు పెడతాను మొయ్యమన్నాను. భుజం మీద కాళ్ళు పెట్టేదాకా ఊరుకున్నాడమ్మా ఆయన, అలా కాళ్ళు పెట్టగానే మాయమైపోయాడు మాయదారి కృష్ణుడు. ఏం చేశాడో తెలియదు, ఆయన కనబడకుండా పోయాడు, నేను ఎలా బతకనే బాబోయని ఆవిడ ఏడవడం మొదలెట్టగానే అందరూ కన్నీళ్లు తుడిచారు. కొందరు నిజంగా ఏడ్చారు, కొందరేమో అనుకున్నారు, కొంచెం కసి అనమాట లోపలన్నమాట. ఈ విధంగా అందరూ రకరకాల చేష్టలు చేసి మొత్తం మీద అందరిది ఒకటే పద్ధతి కనుక, అందరిది ఒకటే దుఃఖం కనుక సామూహికంగా ఏడవడం మొదలుపెట్టారు. ఎంతసేపు ఏడిస్తే ఉపయోగం ఏమున్నది, కృష్ణుని వెతుకుదామని బయలుదేరారు. ఎక్కడో చోట దాక్కుంటాడు, ఆయన మాత్రం నడుస్తూ వెళ్ళాడు కదా, ఏ పొదల్లోనూ ఉండకుండా ఉంటాడా అనుకుని బయలుదేరారు. ఏమి ఏడ్చారండి వాళ్ళు, పాపం వెంపర్లాడిపోయారన్నమాట. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పైదల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబుదోచే ఓ మల్లి అలారా మీ పొదల మాటున లేడు గదమ్మా చెప్పరే అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పువ్వు దూపులకు నగ్గము చేసి లవంగలుంగ నారంగములారా మీ కడకు రాడు గదా దయనున్న చెప్పరే. మా శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు, తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు. ఆయన చూశాడా ఆ కళ్ళల్లోంచి కరుణారసం మన మీద కోసం కురిపిస్తాడు. ఆయన అందరినీ కరుణతో చూసే మహాత్ముడు. ఆయన జుట్టులో నెమలి పించాన్ని బిగించుకు తిరుగుతాడు, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు, ఆయన పొరపాటును కూడా ఏడవడు. అలా నవ్వురాజిల్లే ముఖం కలిగిన వాడు ఒకడు ఈ లోకంలో, ఆయన ఒక్కడే పరబ్రహ్మ అనమాట. ఒక్కడు తప్ప రెండో వాళ్ళు లేడుగా మరి ఆయన తప్ప. అటువంటి ఆ ఒక్కడు ఏకైక పరబ్రహ్మం. మా హృదయములు మా మనస్సులు అపహరించి ఎక్కడికో పోయాడు. ఓ లవంగమ లొంగమ నారింజ చెట్ట మీ పొదలంబాటును ఉంటే చెప్పండి. ఓ మల్లె పొదలారా మీ పొదలంబాటును ఎక్కడైనా దాక్కుంటే చెప్పరా. ఆయన్ని చూస్తే మన్మధుడు కూడా కరిగిపోతాడు. మన్మధుడిని కన్న తండ్రి కదా, చేత మన్మధుడికి కూడా మన్మధుడిలో ఉండే అందం అయింది. శ్రీరంగదురంబువాడు లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద నిరంతరము ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే శ్రీరంగం అన్నారు. రంగత్ అంటే ప్రకాశిస్తున్న, శ్రీరంగత్ లక్ష్మీదేవి ప్రకాశిస్తున్న ఉరంబువాడు, వక్షస్థలం కలిగిన వాడు. ఎప్పుడు ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది. అటువంటి వాడు మధురంగా వేణుగానం చేస్తాడు. ఆ వేణుగానం వింటే రాళ్ళు కూడా కరిగిపోతాయి. అటువంటి వాడు మమ్మల్ని మన్మధుని పుష్పబాణాలకి అగ్గం చేసి పారిపోయి వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఆయన వేసిన ఆయన చూపులకి మన్మధుడు మమ్మల్ని పూర్తిగా ఆకట్టుకున్నాడు. మన్మధుడి దగ్గర 5 బాణాలు ఉంటాయి, అరవిందం, అశోకం, సోతం, నవమల్లిక, నీలోత్పలం. అందులో మొదటిది తామర పువ్వు అన్నమాట, రెండోది అశోక పుష్పం, మూడోది మామిడి పువ్వు, నాలుగోది నల్ల కలువ పువ్వు, ఐదోది అప్పుడే వికసించిన మల్లె పువ్వు అన్నమాట. నీలోత్పలం అంటే నల్ల కలువ, నవమల్లిక అప్పుడే వికసించిన మల్లె పువ్వు. ఈ పువ్వుల బాణాల్లో ఒక్క బాణం వేసిన మన్మధుడు సహజంగా స్త్రీ పురుషులు కామానికి గురవుతారు. ఇప్పుడు మన్మధుడు మా మీద 5 బాణాలు వేశాడు. ఆ బాణాలకు లొంగిపోయి కృష్ణుడిని చూచి ఆయన వెంటపడి తిరుగుతున్నాం మేము. మమ్మల్ని ఏమో మన్మధ బాణాలకి గురి చేసి ఆయన కనబడకుండా మాయమైపోయాడు. ఓ లవంగ లొంగ నారంగాల్లారా, ఎక్కడైనా మీ పొదల దగ్గర ఉంటే చెప్పండి. ఓ మన్మధ వృక్షమా, మన్మధ మన్మధుడు ఎక్కడున్నాడు? ఓ వెలగ చెట్ట, ఆయన ఎక్కడున్నాడు? ఓ మామిడి చెట్ట, ఆయన ఎక్కడున్నాడు అని కనిపిస్తున్న చెట్టుని, గుట్టని, మెట్టని, పొట్టని, కొండని, గుహని తెగ తిరిగి అడిగారు. పాపం ఏడుస్తూ అడిగారట, ఆయన లేకపోతే బతకలేక. చెట్టు పొట్టలు గుట్ట మెట్టలు జడ తెలుపరండి, మా శ్రీకృష్ణుని జడ తెలుపరండి, గుట్టు దాచిన అట్టే పట్టుకొని పట్టుకొందుమండి. మీరు గుట్టు దాచిన వాడిని ఏమైనా పట్టుకుంటాం, మేము ఏడిస్తే ఆయన దొరుకుతాడు, మా భక్తికి లొంగుతాడు. ఓ చెట్టులారా, గుట్టల్లారా, పొట్టల్లారా, ఎక్కడున్నాడో చెప్పండి అని ఏడ్చారు. అటు తిరిగారు, ఇటు తిరిగారు, యమునా నదిని అడిగారు. ఆహా, యశోదాదేవి ఎంత అదృష్టవంతురాలు ఇలాంటి కొడుకుని కన్నది అని కొందరన్నారు. నందుడు అదృష్టవంతుడు, ఆయన్ని కౌగిలించుకుని అన్నం పెట్టగలుగుతున్నాడని కొందరన్నారు. మనము ఉన్నాం, ఆయన వెంటపడ్డాం, శాశ్వతంగా ఆయనలో కలిసిపోదాం అనుకున్నాం. అట్టే అహంకారం అనేది పొరయ్యి మన కంటికి అడ్డమయ్యింది. కన్ను చూపు పొరలని కొన్ని ఏర్పడి చూపు లేకుండా చేస్తాయి. కొంచెం వయస్సు వచ్చే కొద్ది కంటికి ఏమవుతున్నమాట, పొరలు వస్తాయి. ఆ పొరల వల్ల చత్వరం వస్తుంది. కంటికి పొర ఏర్పడి ఏ విధంగా అయితే మనిషికి చూపు లేకుండా చేస్తుందో, అలాగే శ్రీకృష్ణుడిని చూడకుండా అజ్ఞానం అహంకారం అనే పొరలు మనల్ని పట్టుకున్నాయి. ఇందులోంచి ఎలా బయటపడతాము అనుకుని చివరికి వాళ్ళంతా కలిసి ఒకటే అనుకున్నారు, మనం ఎంత ఏడ్చినా భక్తితో ఆయనని తలుచుకుంటే తప్ప ఆయన దొరకడు. దానికి ఒకటే మార్గం, ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు చేసిన లీలలన్నీ ఇక్కడ మనం నాటకాల కింద అభినయిద్దాం అనుకున్నారు. వెంటనే ఏం చేసింది, ఒక ఆవిడ లేచింది, యశోదన్ నేనంది, ఒక ఆవిడ రోహిణి అంది, ఒక ఆవిడ కృష్ణుడనే ఒళ్ళో పడుకుంది. ఈ ఇద్దరు కలిసి ఒక ఆవిడ్ని నువ్వే పడుకోవే అని పడుకోబెట్టి ఇది ఉయ్యాలని పడుకోబెట్టారు. ఇంతలో ఒకటి వచ్చింది, నేనే పోతానని అని చనుబాలు ఇచ్చింది. ఇంతలో ఈ కృష్ణుడి వేషం వేసిన ఆవిడ ఆ చనుబాలు తగి దాన్ని చంపినట్టు నటించింది. అంటే పోతన యొక్క సంహార ఘట్టాన్ని లీల కింద నాటకం కింద నటించారు. ఇంకొకటి వచ్చింది, నేను బండినంది, ఇంకొక ఆవిడ వచ్చింది, నేను కృష్ణుడినంది, ఆ బండిని నన్నింది, బండి విరిగిపోయినట్టుగా ఇది నటించి పక్కకెళ్ళిపోయింది. ఇంకొక ఆవిడ వచ్చింది, నేను తృణావృత్తుణ్ణి సుడిగాల రూపంలో పట్టుకుపోతున్నానంది, ఒక ఆవిడ కృష్ణుడు అయ్యింది, ఆ కృష్ణుడి తృణావృత్తుణ్ణి సంహరించింది, ఒక ఆవిడ వత్సాసురుడు అయ్యింది, ఒక ఆవిడ కృష్ణుడు అయ్యింది, వత్సాసుర సంహార ఘట్టం చూపించారు. ఇలా అనేకమైన లీలలన్నీ అభినయించారు. సన్నగా ఉన్న ఒక ఆవిడ పిలిచి నువ్వు గోవర్ధన పర్వతం అన్నారు. కొంచెం లావుగా ఉన్నావిడ నేను కృష్ణుడిని, గోవర్ధన పర్వతాన్ని పైకెత్తింది. ఇప్పుడు గోవర్ధన పర్వత ఉద్ధరణ ఘట్టాన్ని కూడా నటించారు. ఇవన్నీ నటించి కృష్ణ ఎన్ని అవతారాలు, ఎన్ని లీలలు, ఎన్ని మహిమలు, మమ్మల్ని అనుగ్రహించవా. ఓ నందగోప వల్లభ, నువ్వు లేకపోతే మేము బ్రతకలేం, నందగోప కుమార రక్షించు రక్షించని ఏడుస్తున్నారు. ఈ విధంగా అంగనలంతా ఉచ్చయీశ్వరంతో పెద్ద పెద్ద కంఠాలతో మధురధ్వనులతో కృష్ణుడి యొక్క బాల్య లీల వినోదంతో పొద్దుపుచ్చుతూ ఉండగా ఆ కృష్ణుడి లీలలన్నీ పాటల కింద పాడుతూ ఉండగా ఆ పాటలు విని అప్పటి వరకు అదృశ్యమైపోయారు కృష్ణుడు. టక్కర వజ్రలో ప్రత్యక్షమైపోయాడు. చెప్పారుగా మొర పెట్టగా 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 ఆయన మనసు వెంటనే కరిగిపోయింది. ఓన్లీ పాపం ఆడవాళ్ళు ఏడుస్తున్నారని మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం కాగానే ఈ స్త్రీలంతా చుట్టూ చేరి దెప్పడం మొదలెట్టారు. మేము ఆడవాళ్ళం, అడవుల్లో వదిలేసిపోతావా కృష్ణ, ఇంత నిర్దయుడువా నువ్వు, ఎంత కరుణాస్వరూపుడువి నువ్వంది ఒక ఆవిడ, పిల్లలకి పాలివ్వడం కూడా మారేసి వస్తే నన్ను ఎంత చులకన చేస్తావంది ఒక ఆవిడ, నేను మాట్లాడను బాబు నీతో అంది ఒక ఆవిడ, పోట్లాడితే మళ్ళీ మాయమైపోతాడంది ఒక ఆవిడ. అప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ ప్రేమగా నిమిరి, ఓ స్త్రీమూర్తులారా, కొందరు ఏం చేస్తారు, కొలిస్తే కొలుస్తారు, మరికొంతమంది కొలిచిన వాళ్ళకి సంపదలు ఇస్తారు, నేను ఇందులో ఎవరిని కాదు, నాకెవరితో ఏ బంధము లేదు, నాకు బంధువు లేడు, విరోధి లేడు, నాకు భార్య లేదు, నేను భర్తనీ కాను, అందరూ నాలో వాళ్ళే, నేను అన్నిటికీ అతీతుడైన నిర్గుణ పరబ్రహ్మాన్ని, అందుకే అహంకారంతో ఉన్న వాళ్ళని దగ్గరికి చేరనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాను, మీలో ఆ దురహంకారం పోయింది, ఇక మీదట మీరు కడిగిన ముత్యాల్లా తయారయ్యారు, మీ సేవలు అందుకుంటానడగానే అబ్బల్ల యొక్క అంజలిని కావించే వేరొకతే దానిని నోట పెట్టే ఒకతే ఛత్రము పట్టే ఒకతే చామరము వీచే ఒకతే పాదంబులకు సేవ కావించే ఒకతే భుజమున పెట్టి మోసే ఒకతే నృత్యము చేసే ఒకతే నాట్యము చేసే ఒకతే గానము చేసే ఒకతే పరవశయ్యి చొక్కే. ఒక ఆవిడ వచ్చింది నమస్కారం అంది, ఒక ఆవిడ వచ్చింది తాంబూలం నోట్లో పెట్టింది, ఒక ఆవిడ వచ్చింది చామరంతో అలా విసిరింది, ఒక ఆవిడ గొడుగు పెట్టింది, ఒక ఆవిడ తలలో పువ్వులు దండ పెట్టింది, ఒక ఆవిడ కాళ్ళు కడిగింది, ఒక ఆవిడ కాళ్ళకి పారాణి పెట్టింది, ఒక ఆవిడ గానం చేసింది, ఒక ఆవిడ నాట్యం చేసింది, ఇలా అందరూ చుట్టూ చేరి రకరకాల సేవలు ఎవరికి తోచిన సేవలు వారు చేశారు. ఆ సమయంలో కృష్ణుడు ఆ సేవలన్నీ అందుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, అక్కడ 6,000 మంది గోపికా స్త్రీలు ఉన్నారు, చాలామందికి తెలియక 16,000 మంది గోపికలతో కృష్ణుడు తిరిగాడు అనుకున్నది ఒట్టి అబద్ధం. 16,000 మంది గోపికలతో ఎప్పుడు తిరగలేదు. 16,000 మంది భార్యలు ఆయనకి. వాళ్ళెవరు, నరకాసురుడి చెరలో ఉన్న క్షత్రియ కన్యకలు, మహారాజుల యొక్క కుమార్తెల్ని 16,000 మందిని నరకాసురుణ్ణి సంహరించి పెళ్లి చేసుకున్నాడు తప్ప గోపికలు 16,000 మంది కాదు. అసలు వాళ్ళతో పెళ్లి సంబంధం ఏది లేదు ఆయనకి. కేవలం ఆ స్త్రీలు అప్పుడు 6,000 మంది మాత్రమే ఉన్నారు. ఈ 6,000 మందితో విహరించాలనుకున్నాడు ఆయన. వెంటనే ఏం చేశాడు, ఎంతమంది గోపికలుంటే అంతమంది పురుషులుగా మారిపోయాడు. 2 గోపికలు, మధ్యలో 1 పురుషుడు, 1 కృష్ణుడు, 2 కృష్ణులు, మధ్యలో 1 గోపిక. అందుకే నారి నారి నడుమ మురారి, మురారి మురారి నడుమ వయ్యారి. ఇలా 2 ఆడవాళ్ళకి మధ్యలో 1 కృష్ణుడు, 2 కృష్ణులకి మధ్యలో 1 గోపిక. ఎంతమందికి ఇన్ని రూపాలు అయ్యాడు, ఎవరు చూస్తున్నా వాళ్ళనే చూస్తున్నాడు. వాళ్లతో కలిసి అద్భుతమైన నృత్యం చేశాడు, గానం పాడాడు, వాళ్ళందరితో కలిసి ఒప్పులు కుప్పులాడుతూ ఉయ్యారి భామ ఆడుతూ మా అయ్యదారి కృష్ణుడు వచ్చి మహిమ చేశాడు పాడతారే ఆ పాటలను అలా పుట్టినవే. ఎలా వచ్చానమ్మ కృష్ణుడు ఎలా వచ్చాను, ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చూపెను అని పాటలు పాడుకుంటున్నారు. అటువాళ్ళు ఇలా పాడగా పాడగా కాసేపటికి చెమటలు పట్టే వాళ్ళకు కూడా, ఏసీ కట్టేసిన థియేటర్లో ఉపన్యాసం వింటున్న వాళ్ళకి అప్పుడప్పుడు చెమటలు పట్టినట్టుగా ఈ నృత్యం చేయగా చేయగా పాటలు పాడగా అందరికీ చెమటలు పట్టాయి. ఆ చెమట తగ్గించుకోవడానికి కృష్ణుడు ఏమన్నాడు, యమునా నదిలోకి వెడదామన్నాడు. యమునా నది సరిగ్గా వాళ్ళకి కంఠం వరకే నీళ్ళు అట్టే పెట్టింది. అంటే ఎక్కువ లేవు తక్కువ లేవు, ఎందుకని పేకలోతు వరకు నీళ్లుంటే జలక్రీడలాడడం సుఖంగా ఉంటుంది, ఎక్కువ లోతుగా ఉంటే మునిగిపోతారు, తక్కువగా ఉంటే బాగుండదు. అందుకని యమునా నది కూడా అనుగ్రహించి కృష్ణుడికి సేవ చేయడానికి సరిగ్గా కంఠము వరకు మాత్రమే వారికి సరిగ్గా నీరు ఏర్పడేలా చేసింది. అడుగున బురద లేకుండా పూర్తిగా ఇసుక పర్ర ఏర్పాటు చేసింది శుభ్రంగా నిలబడడానికి వీలుగా. పైగా 6,000 మంది నిలబడి అక్కడ నృత్యాలు చేయాలిగా, జలక్రీడలు ఆడాలి కదా. మరి సాధారణంగా నదులు ఏంటంటే ఓ చోట అగాధంగా ఉంటాయి, మీరు చూసారుగా బృందావనంలో ఒక్కొక్కటి దగ్గరనే అందులో కూరుకుపోతాడు, ఒక్కో చోట అసలు బొత్తిగా నీరుండదు. కానీ ఆ పూట మాత్రం శ్రీకృష్ణ పరమాత్మకి ఈ గోపికలతో జలక్రీడలు ఆడడానికి ఎలా కావాలో అలా ఏర్పాటు చేసింది యమునా నది. పరమాత్ముడు వస్తే నదులు కూడా అంత జాగ్రత్తగా సేవ చేస్తాయి, మనం పెడితే బురద చూపిస్తాయి. ఈ విధంగా అందరూ దిగారంతా, ఒకరి మీద ఒకరు నీళ్లు తల్లుకోవడం మొదలుపెట్టారు. కృష్ణుడు హఠాత్తుగా రెండు రూపాలతో ఒక గోపిక మీద నీళ్లు తల్లితే ఇద్దరు గోపికలు కృష్ణుడి మీద చల్లడం మొదలెట్టారు. అప్పుడు కృష్ణుడు కావాలని వాళ్ళ చేతిలో ఓడిపోతున్నట్టుగా నీళ్లు బాగా తల్లిస్తారు, బాబు ఆయన ముఖం పక్కకి తిప్పుకున్నాడు. అంతలోనే వాళ్ళంతా తగ్గగానే మళ్ళీ నీళ్లు తల్లాడు. వాళ్లతో మండల పరిభ్రమణం అంటే గుండ్రంగా తిరుగుతూ నీళ్లలో ఉప్పులు కుప్ప ఆడుతూ వాళ్ళ మీద నీళ్లు దొల్లుతూ మధ్య మధ్యలో వేణు ఊదుతూ అర్ధరాత్రి 1 గంట 12 గంటల మధ్య వరకు కూడా ఏకధాటిగా ఆనందంగా విహరించాడు. దానికి రాసక్రీడ రాసమండల పరిభ్రమణం అని పేరు. ఓ పక్కన జలక్రీడ, మరో పక్కన రాసక్రీడ. ఇక్కడ ఒడ్డు మీద ఉంటాడు, నీళ్లలో ఉంటాడు. ఇక్కడ కొంతమంది గోపికలు, అక్కడ కొంతమంది గోపికలు, అందరితో కలిసి పాడాడు. ఆ దృశ్యం చూడ్డానికి మొత్తం దేవతలంతా విమానాల మీద భార్యలతో వచ్చేశారు. బ్రహ్మదేవుడు వచ్చాడు, శివుడు వచ్చాడు, శ్రీమన్ నారాయణుడు వచ్చాడు. చాలామంది నారాయణుడు పైన ఉన్నాడు అనుకుంటారు. కృష్ణుడి రూపంలోనూ ఉన్నాడు, పైన విష్ణువు, విష్ణువు కిందే ఉన్నాడు. ఆ విషయం భాగవతంలో ఉంటుంది చివరిలో. ఆయన ఆ రూపం పూర్తిగా విడిచిపెట్టాడు, అక్కడక్కడే ఉంటాడు, ఇక్కడిక్కడే ఉంటాడు. ఈ విధంగా త్రిమూర్తులు విమానాల్లో వచ్చారు. సమస్త లోకాలలో ఉన్నటువంటి సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులు అందరూ గుడ్లప్పకించి చూస్తున్నారు, మైమరిచి చూశారు. ఈ రాసక్రీడకి శచీదేవి పరవశించి ఇంద్రుడి మీద పడిపోయి స్పృహ తప్పిపోయిందిట. ఇలా మనం కూడా జలక్రీడలు ఆడితే బాగుండు స్వర్గంలో అన్నట్టుగా. కానీ ఇంద్రుడికి ఆ శక్తి లేదు కనుక ఆవిడ స్పృహ తప్పిపోయి ఈ కోరిక తీరదనుకుంది. అందరూ పైనుంచి పుష్పవర్షం కురిపించారు. అక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారు పోతన గారు. విరుల వానలు ఆడడి హరిపై, ఆడుతున్న హరి మీద పైనుంచి దేవతలు పుష్పవర్షం అలా కురిపించారు. దేవలోకంలో ఉన్న పారిజాత పుష్పాలు అఖండంగా కురిపిస్తూనే ఉన్నారు వర్షం కింద. ఆ పుష్పాలతో మునిగిపోయాడు ఆయన, నృత్యం చేస్తూనే ఉన్నాడు. అసలు నటరాజు అనుకున్నట్ట ఇదే నృత్యం అంటే అనుకున్నాడు. పార్వతీదేవి గోపికల నృత్యం చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది. భారతీదేవి ధాతతో కలిసి అలా ఉండాలి పాటంటే ఆటంటే అన్నది. ఈ విధంగా పరవశత్వం పొందించాడు. జలక్రీడలు అయ్యాక మళ్ళీ అందరూ ఒడ్డుకొచ్చారు. గోపాల కృష్ణుండును గోపకాంతల్ ప్రాపించి క్రీడించిన భంగులెల్లన్ రూపించి వర్ణించిన రెండు హృత్సంతాపంబులన్ వాయును తత్ప్రసక్తిన్. ఈ గోపాలకృష్ణుడు, గోపకాంతలు, రకరకాలుగా విహరించిన భంగులు, నీళ్లలో జలక్రీడలాడినటువంటి విశేషాలు, దేవతలు, నారదుడు పద్యాలుగా, శ్లోకాలుగా, కీర్తనలుగా రాసి పాడి పరవశం పొందారు. అందుకే ఇక్కడ ఏమన్నారు పోతన గారు, ఇదంతా రూపించి వర్ణించి దానిని కళ్ళ ముందు కట్టేలాగా ఎవడు వర్ణిస్తాడో, వర్ణించి ఎవడు ఇతరులకు చెబుతాడో, చెబుతున్నప్పుడు ఎవడు శ్రద్ధగా వింటాడో, అటువంటి నరుండు హృత్ సంతాపంబులంబాయును తత్ప్రసక్తిన్. వాడికి ఆ రోజు నుంచి హృదయంలో సంతాపములు తొలగిపోతాయి, ఏ తాపము ఉండదు. ఆ రాసక్రీడకంత మహామహిమ ఉన్నదన్నమాట. తర్వాత తెల్లవారుజామున శ్రీకృష్ణుడు తన మహామహిమతో ఈ స్త్రీలందరినీ వాళ్ళ ఇళ్లలో చేర్చేశాడు. అందరూ ఎవళ్ళిళ్లలో వాళ్ళల్లోనే ఉన్నారు, అనుభూతి ఉన్నది కానీ ఇళ్లలో ఉన్నారు. శ్రీకృష్ణుడు ఆ విధంగా సమస్త లోకేశ్వరుడు కూడా వారితో విహరించాడనగానే పరీక్షిణ నరేంద్రుడికి ఒక అనుమానం వచ్చింది. ధర్మకర్తయు ధర్మ భర్తయు ధర్మహర్తయునైన సత్కర్ముడీసుడు సర్వలోక నివాసుడు ఏ కర్మ చేసే పరాంగనారతి ఏ ధర్మమంతు నిరూపించెనుకో ధర్మమౌనతే చూడగన్. శ్రీకృష్ణుడు ధర్మమునకు కర్త, ధర్మమునకు భర్త, లోకాలన్నిటినీ తానే హరిస్తాడు. అటువంటి ఆ మహాత్ముడు సర్వలోకేశ్వరుడు పరస్త్రీలతో రసక్రీడలాడాడు. ఇది ఏ ధర్మం? రేపు పొద్దున్న జనమంతా దీన్ని ఆదర్శంగా తీసుకుంటే ఏమవుతుంది? పరాంగనాసంగమే ధర్మమంచు చరించెనొక్కడా, పరస్త్రీ సాంగత్యం ఏ ధర్మమంటూ స్వీకరించాడు. ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉందనగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఏమయ్య ఒక్క మొక్క చెబుతా విను, నువ్వెవరివి? నేను విష్ణువుని అన్నాడు ఆయన. నేనెవరిని? నేను విష్ణువునే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి ఎవరు? అంతా విష్ణువే. ఇప్పుడు ఆయన కాలిది ఎక్కడున్నది? ఈ ఆడవాళ్ళు, మగవాళ్ళు, నపుంసకులు, జంతువులు, సమస్త దేవతలు, మానవులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, ఇసుక మొదలుకొని ఈ లోకాలలో ఉన్న పదార్థములన్నీ ఆయనే. ఆయన కానిది ఏదీ లేదు. ఆయనకి పరస్త్రీ ఎవరు, పరపురుషుడు ఎవరు, అసలు స్త్రీ ఎవరు, పురుషుడు ఎవరు? మనందరం పురుషులమే. మనం పురుషులం కావు నిజానికి, జీవాత్మలం, మనందరం నాతులం. ఆయన ఒక్కడే పురుషుడంటే, అందుకే ఆయనకి పురుష సూక్తం ఉన్నది, మనకి పురుష సూక్తం లేదు. ఆయన అందరిలో ఉన్న ఆత్మ, ఆత్మకి తెలియకుండా ఎవరం నడుచుకోలేము. ఒకటి చెబుతున్నా, అగ్ని, ఇంద్రుడు, చంద్రుడు మొదలైన వాళ్ళు సర్వలోకాలలో ఉన్న ప్రాణుల యొక్క ప్రాణములు వాళ్ళు. అగ్నిహోత్రుడు సర్వభక్షుడు, శవాన్ని తగలబెడతాడు, యజ్ఞానికి ఉపయోగపడతాడు, ఇటు వంటా చేస్తాడు, అటు పెంటా కాలుస్తాడు. సర్వభక్షుడగ్ని సర్వము భూభక్షించి దోషికా నీ పగిది. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఎవరన్నా దోషి అంటున్నారా? అగ్నిహోత్రుడు ఎందుకు దోషికాడు? అన్నీ తగలబెడతాడు, అన్నీ తింటాడు, చెత్త తింటాడు, మంచి తింటాడు. అటువంటి ఆయనకి నువ్వు నిన్నేమో అక్కడ శ్మశానంలో శవాన్ని తగలబెట్టావు, మొన్న పెంట తగలబెట్టావు, మరో రోజు వంటకు ఉపయోగపడ్డావు, ఇవాళ యజ్ఞానికి నువ్వు పనికిరావంటే మనకి నష్టం కానీ ఆయనకి నష్టం లేదు. అగ్నికి ఎలా అయితే అంటులేదో, చంద్రుడి కిరణములు పరమ దరిద్రమైన మలమూత్రాల మీద పడతాయి, నదుల్లోనూ పడతాయి, మనుషుల మీద పడతాయి, మాకుల మీద పడతాయి, మైల ఉన్నవాళ్ళ మీద పడతాయి, మైల లేని వాళ్ళ మీద పడతాయి. ఇప్పుడు చంద్రకిరణాలకి ఏమైనా అంటొచ్చిందా? సూర్యకిరణాలకు ఏమైనా అంటొచ్చిందా? అలాగే పరమాత్ముడు అన్నిటా ఉండేవాడు ఆయన. ఆయన కానిది సృష్టిలో లేదు, అందుకనే ఆయన కావాలని, నేనే సమస్తం, నేను లేనిది చరాచర జగత్తులో ఏమీ లేదు, నేనే అశ్వినీ దేవతలు, నేనే ఈ లోకాలలో ఉన్న సమస్త ప్రాణులని ఆయన చెప్పాడు. ఆయనే సమస్తం అవటం వల్ల ఆయనకి పరస్త్రీ పరపురుషుడు అసలు ఈ అతిక్రియడే లేదు ఆయనకి. అందుకే వెన్నుడు ఇంద్రియ స్ఖలనం చేయకుండా ఈ స్త్రీలతో రమించి వెళ్ళిపోయాడు ఆయన. ఆ మహాత్ముడు ఎలా చరించినా అదే ధర్మము, ఆయన విషయంలో నువ్వు లాభం పెట్టవలసిన అవసరం లేదు అని ఒక్కసారి కళ్ళు మూసుకోమని సమస్త ప్రాణులుగా ధగధగధగ వెలిగిపోతున్న కృష్ణుడు చూపించాడు ఆయన. అప్పుడు అర్థమైంది పరీక్షత్తుకు, ఓహో ఈ జగత్తంతా ఆయనే, జగత్తంతా ఆయనే అయినప్పుడు ఆయన కడుపులో ఉన్న వస్తువులకి ఒకటి పరేమిటి, ఒకటి స్వయంటి స్వపర భేదం లేదు. మన సొమ్ము అయితే ఇంకా స్వపర భేదం ఎక్కడున్నది? మన ఉంగరం మనం ఏ వెలికైనా పెట్టుకుంటాం మన ఇష్టకి. అలాగే ఈ జగత్తంతా ఆయనే అని గ్రహించి నమస్కరించాడు. ఆ తదనంతరం గోపికలంతా ఈ మధురానుభూతితో యావజ్జీవితం జీవించి ఆ అనుభూతితోటే శరీరం విడిచిపెట్టాక శాశ్వతముగా గోలోకానికి వెళ్ళిపోయారు. ఇది పరమ పవిత్రమైన రాసక్రీడా ఘట్టం.